ఇక్కడ నేర్పిస్తున్నటువంటి ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. అది యాజ్ ఇట్ ఈస్ గా మీరు జవాబు చెప్పగలిగి ఆ విద్య మీరు నేర్చుకోగలగాలి. ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటి అది మీరు అర్థం చేసుకోండి. లలితా సహస్రనామం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకునేటటువంటి దాన్ని ఆధ్యాత్మిక విద్య అంటాం. సూర్యుడు శాశ్వతమైనటువంటి వాడు, సనాతనమైనటువంటి వాడు, నిత్య నూతనమైనటువంటి వాడు. ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు. ఇంతవరకు బోర్ కొట్టింది సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అన్నవాడు ఎవడు నాకు కనిపించలే. ఇంకా ఉదయించకపోతే బోర్ కొడుతుంది నేను. అంతేత నిత్య నూతనం, సూర్యోదయం అనేది నిత్య నూతనమైనటువంటి ప్రక్రియ, సనాతనమైనటువంటి ప్రక్రియ, ఇంకా శాశ్వతమైనటువంటి ప్రక్రియ. ఈ మూడు లక్షణాలు ఉన్నాయి ఆధ్యాత్మికతకు. సనాతనమైనది ది ఏన్షియంట్, నిత్య నూతనమైనది ఎటర్నల్ నౌ, ఎవర్ న్యూ. దాని తర్వాత శాశ్వతమైనది ఎవర్ లాస్టింగ్. అంచేత ఇది ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యాలు. ఇది మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంటే డబ్బు ఉపయోగించుకుంటాం కదా, శక్తి, ఎనర్జీ. అంచేత ఎనర్జీ మీ దగ్గర ఉంది అంటే మీరు ఉపయోగించుకోగలగాలి. ఎలా ఉపయోగించుకోగలుగుతాం ఎనర్జీని? మూడు రకాలుగా ఉపయోగించుకుంటాం. ఇదివరకు లేనిది ఏదైనా పొందటానికి క్రియేటివ్, లేకపోతే ఉన్నది కాపాడుకోవటానికి వైష్ణవీ శక్తి అంటాం దాన్ని, ప్రొటెక్టివ్. ఇది కాక మనకి పనికిరాంది డిజాల్వ్ చేసేసి మళ్ళా కొత్తది చేయగలుగుతాం. అంచేత నిత్య నూతనమైన, శాశ్వతమైన, సనాతనమైనటువంటి సూర్య విజ్ఞానము మనకి మూడు అంచెలుగా వస్తుంది. బ్రాహ్మీ శక్తిగా క్రియేటివ్ ఎనర్జీ, వైష్ణవీ శక్తిగా ప్రొటెక్టింగ్ ఎనర్జీ, గవర్నింగ్ ఎనర్జీ, పరిపాలించేటటువంటి శక్తి. ఇది కాకుండా లయకరమైనటువంటి శక్తిగా, డిజాల్వింగ్, పనికిరానిది డిజాల్వ్ చేసేటటువంటి శక్తిగా బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి అంటాం. అదే పొద్దున్న ఉదయిస్తున్నటువంటి సూర్యుడు యొక్క శక్తి క్రియేటివ్ ఎనర్జీ. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు ఈ శక్తిని ఉపయోగించుకోగలగాలి. మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఉండేటటువంటి శక్తి వైష్ణవి శక్తి, పీక్ లో, పీక్ గురించి చెప్తున్నాను నేను. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతూ ఉంటాయి, కరెక్ట్ గా డివైడింగ్ లైన్ మనం గీయలేము. ఇంతే సూర్యోదయం అయినప్పుడు బ్రాహ్మీ, మధ్యాహ్నము 11 నుంచి 12 కి మధ్య వైష్ణవి, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు శాంభవి. దీనిని గురు చేతనత్వం అంటాం మనం. అంచేత గురువు అంటే ఎవడు? సూర్యుడు. మళ్ళా సహ పూర్వేషామపి గురుహి కాలేన ఆనవఛేదాత్ అనేటటువంటి ఆ సూర్యశక్తిని మనం అధ్యయనం చేస్తున్నాము, అది నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇంకా ఆధ్యాత్మికతకి అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే పేర్లు పెట్టుకోవద్దు. సూర్యుడి యొక్క శక్తి, సూర్యుడి యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి, సూర్యుడి యొక్క పోషక శక్తి, సూర్యుడి యొక్క లయకరమైనటువంటి శక్తి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వద్దన్నమాట. ఆ గురువు ఎవరు అంటే సూర్యుడు అని మీకు గుర్తుండాలి. అంతే తప్ప మళ్ళా ఏ గురువు అంటే రామకృష్ణను, ఋషి ప్రభాకరను, సిద్ధి సాయిను, దత్తాత్రేయుడను చెప్పవద్దు. మీకు తెలిసినటువంటి గురువు ఎవడు అంటే సూర్యుడే, జ్ఞాన భాస్కరుడే. అజ్ఞాన తిమిరాంధస్య, చీకటిని పారదోసేటటువంటి శక్తి సూర్యుడిదే. ఇంకా సూర్యుడి శక్తి ఎవడు ఉపయోగించుకుంటే వాడు గురువు. టార్చ్ లైట్ ఎవడి చేతిలో ఉంటే వాడు చీకటిని తీసేస్తాడు, అంతే కదా. అంచేత సూర్యకిరణాలు ఎవరి చేతిలో ఉంటే వాడు గురువు. ఇంజనీరింగ్ తెలుసుకున్నవాడు ఇంజనీరు, డాక్టర్ నేర్చుకున్నవాడు డాక్టరు, ఫిజిక్స్ చదువుకున్నవాడు ఫిజిసిస్ట్ అయినట్టే సూర్యకిరణ విజ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తి గురువు. అంచేత ఈ సూర్యకిరణ విజ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు వాడు కసిలిస్తే ఎక్స్పర్ట్ అవుతాడు? వాడి చేతిలో బ్రాహ్మీ శక్తి ఉండాలి, వాడి చేతిలో వైష్ణవీ శక్తి ఉండాలి, వాడి చేతిలో శాంభవీ శక్తి ఉండాలి. ఈ మూడు రకాలైనటువంటి శక్తులు ఎవరి దగ్గర ఉన్నా వాడు గురువే. తక్కువ స్థాయిలో ఉంటే పిల్ల గురువు, అలా అనమాట. వీటన్నిటికంటే నిజమైనటువంటి గురు చేతనత్వం ఎవరు అంటే సూర్యుడు, సోలార్ సిస్టమ్. మీ మనసు అటు వెళ్ళకూడదు. నేను చెప్పిన దాని మీద ఉండాలి. ఒక మదరే కాస్త ఆర్తితో చూడాలి, ఏంటంటే ఏం చేస్తున్నాడు అని. మిగతా వాళ్ళు అటు చూడకండి, మీకు ట్రైనింగ్ మంచి, ఆయన మీ గురువు అనమాట. ఇప్పుడు డిస్టర్బ్ కావద్దు. అక్కడ కారు వెళ్తూ ఉంటే డిస్టర్బ్ అవటం లేదు కదా, ఇక్కడ ఎందుకు అవ్వాలి మీరు డిస్టర్బ్? నేర్చుకోండి అది. కానీ కాస్త ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంటే మాత్రం చెప్పు, అది పిచ్చి అది పిచ్చి అంతే ఆడుకొని. అంచేత ఆధ్యాత్మిక విద్య సూర్యకిరణ విజ్ఞానము, సూర్యుడి యొక్క విజ్ఞానము. ఏం నేర్చుకోవాలి మీరు? నూతన సృష్టి చేయగలగాలి, సంథింగ్ న్యూ. ఇదివరకు ఎవరు ఏమి చేయలేదు కూడా మీరు చేయగలగాలి, చేయగలుగుతారు, వస్తే చేయగలుగుతారు ఎనర్జీ ఉంటే. రెండోది ఏంటి మీరు చేయగలగాలి? పోషణ. సంపూర్ణ విశ్వానికి మీరు ఆహారం పెట్టగలగాలి. కబుర్లు మాత్రం చాలా మంది చెప్తూ ఉంటారు, ధ్యానం అది నేర్చుకుంటున్నప్పుడు నేను విశ్వానికి తల్లి తండ్రిగా ఉండి చేస్తాను అని. భగవంతుడు తెలియాలి వాళ్ళు తల్లి తండ్రిగా ఉంటున్నారో లేదో. జగత పితరం వందే పార్వతి పరమేశ్వరం అంటేనే నోటితో తప్ప ఎక్కడ ఆచరణ వేపుకి ముందుకెళ్ళటం. ఎందుకంటే ఆచరణ చేయాలంటే మీరు చాలా కష్టపడాలి. చాలా ఈజీగా మనం అనిస్తూ ఉంటాం దానికోసం ప్రాణమేనా ఇచ్చేస్తామని కదా. ప్రాణమే కాదు కదా, కాస్త గుచ్చుకుంటుంది అంటే పట్టుకోరవరు. నోటితో అంటాం వేరు, నిజంగా ఆచరణలో రావటం వేరు. ఏ స్థితికి ఎదగాలి మీరు? సంపూర్ణ సృష్టిని సూర్యుడు ఎలా నియామకం చేస్తున్నాడో సూర్యుడి వలె మీరు కూడా నియామకం చేయగలగాలి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోగలుగుతున్నాడో ఆధ్యాత్మిక విద్యావేత్త ఏ శక్తిని ఉపయోగించుకోవాలి? సూర్యుడు యొక్క శక్తిని ఉపయోగించుకోవటానికి మీరు నేర్చుకుంటున్నారా లేదా ప్రతి క్లాసులో అన్నది గుర్తుంచుకోండి. అప్పుడు మీ టైం వేస్ట్ అవ్వదు. లలితా సహస్రనామంలోనూ ఆసూర్యుడు గురించే చెప్పబడింది, విష్ణు సహస్రనామంలోనూ ఆసూర్యుడు గురించే చెప్పబడింది, శివ సహస్రనామంలోనూ ఆసూర్యుడు గురించే చెప్పబడింది. కానీ ఏ యాంగిల్లో? శివ సహస్రనామంలో డిజాల్వింగ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పబడి ఉంటుంది, విష్ణు సహస్రనామంలో ప్రొటెక్టివ్, గాయత్రి సహస్రనామం క్రియేటివ్. ఇంచేత ప్రతి సహస్రనామము కూడా సూర్యుడు యొక్క సహస్రనామమే. ఇంచేత ఈ సహస్రనామాలలో ఉన్నటువంటి సూర్యకిరణ విజ్ఞానాన్ని మీరు బాగా బాగా పట్టుకునే మనస్సుతో చదవండి వాటిని. ఏ స్తోత్రం మీరు చదివినా కూడా సూర్యకిరణ విజ్ఞానమే. కానీ సూర్యకిరణ విజ్ఞానం అంటే సూర్యుడు మాత్రమే అనుకోవద్దు మీరు, చంద్రుడు విజ్ఞానము కూడా. చంద్రుడు అంటే ఏంటనమాట? సూర్యుడిలో ఉన్నటువంటి మైనస్ హీట్. అగ్ని అంటే సూర్యుడిలో ఉన్నట్టు మైనస్ వెలుతురు. వెలుతురు తీసేస్తే అగ్ని అవుతాడు సూర్యుడు. వేడి తీసేస్తే చంద్రుడు అవుతాడు. అంచేత ఈ భాష మీకు అర్థం అవ్వాలి సైన్స్ లో. ఇది ఒక పెద్ద శాస్త్రము సైన్స్. అంచేత మీ ఇష్టం వచ్చినటువంటి అర్థాలు పెట్టుకుంటే సరిపోదు. ప్రెషర్ అనేటటువంటి మాట ఇంగ్లీష్ లోనే ఉంది, ప్రెషర్ అనేటటువంటి మాట ఫిజిక్స్ లోనే ఉంది, రెండు ఒకటే. కానీ ఫిజిక్స్ లో ప్రెషర్ అంటే దానికి ఒక విశేషమైనటువంటి నిర్వచనం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ విధంగా కొలవగలిగేటటువంటి దాన్ని ప్రెషర్ అంటాము అని. బాహ్య జగత్తులో అయితే ప్రెషర్ అంటే ఏదైనా ప్రెషరే, సర్కమ్స్టెన్షియల్ ప్రెషర్ కావచ్చు, సిచ్యువేషన్ యొక్క ప్రెషర్ కావచ్చు కదా. కానీ ఫిజిక్స్ లో ప్రెషర్ అనగానే ఏమవుతుంది, స్పెసిఫిక్ గా మీరు డిఫైన్ చేసి దానికి ఒక యూనిట్ ఇస్తారు. మీరు యూనిట్ అంటే అర్థమైంది కదా, కొలవటం. 20 పౌండ్ల ప్రెషరు, 40 పౌండ్ల ప్రెషర్ లో ఏ ప్రెషర్ మీకు ఇష్టం? మీ నెత్తి మీద నేను ప్రెషర్ పెట్టదలుచుకున్నాను, 20 పౌండ్లు పెట్టమంటారా 40 పౌండ్లు పెట్టమంటారా? అది అర్థమైపోయేది కదా. దేదవుతే ఏం చేయదలుచుకుంటా, దొక్కేద్దాం ఇంకా ఎక్కువ పెట్టగలిగితే పెట్టగల. అంటే ఈ 20, 40, 30 మీరు కొలవగలిగేటటువంటి సాధనాలు. అర్థమైంది కదా. మరి సూర్యకిరణాన్ని ఎలా కొలుస్తారు? సైన్స్ కదా, శక్తి కదా, ఎనర్జీ కదా. ఎలా కొలుస్తాం ఎనర్జీని? ఎందులో కొలుస్తాం మనం బాహ్య జగత్తులో? ఎనర్జీ, ఎనర్జీ హార్ట్ పవరేగా. మరి సూర్యుడికి ఎన్ని గుర్రాలు ఉన్నాయంటున్నాం మనం? 7 హార్ట్ పవర్ అనమాట. అంతే కదా. ఇంచేత మనం భౌతిక జగత్తులో ఏ విజ్ఞానం మనం చదువుకుంటున్నామో అదే విజ్ఞానం అక్కడ చెప్పారు ఋషులు. ఏమీ మార్చలేదు, మీరు కొత్తది ఏం నేర్చుకోక్కర్లే. కానీ 7 గుర్రాల గురించి ఆలోచించాం మనం. ఈ కార్ల ఇంజిన్ వాటికే హార్స్ పవర్ లో కొలుస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎన్ని గుర్రాలు ఉన్నాయని అడిగారా? అడగం కదా. గుర్రాలు ఉండవు అక్కడ. గుర్రానికి ఈక్వలెంట్ అయినటువంటి ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అర్థమైంది కదా. అంచేత ఈ సూర్యుడి యొక్క కిరణాలలో 7 రకాలైనటువంటి శక్తులున్నాయి. 7 హార్స్ పవర్, ఫస్ట్ హార్స్ పవర్, సెకండ్ హార్స్ పవర్, థర్డ్ హార్స్ పవర్, ఫోర్త్, ఫైవ్, సిక్స్, 7. ఫస్ట్ హార్స్ పవర్, 1 హార్స్ పవర్ ఉండేటటువంటి ఇంజన్ ఎలా పనిచేస్తుందో, 2 హార్స్ పవర్ ఉన్నటువంటి ఇంజన్ ఎలా పనిచేస్తుందో, 7 హార్స్ పవర్స్ కలిసి చేసేటటువంటి ఇంజన్ ఎలా పనిచేస్తుందో తేడాలు మీరు ఊహించగలరు కదా. 1 హార్స్ పవర్ కంటే 7 హార్స్ పవర్ ఖచ్చితంగా 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతే కదా. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎనర్జీ యూనిట్స్ మీరు గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడినా మనము అశ్వముతోనే కొలుస్తాం మనం ఎప్పుడైనా సరే. అంచేత ఇంత పెద్ద సైన్స్ డెవలప్ అయినా కూడా ఎనర్జీ అనేసరికి వచ్చేసరికల్లా హార్స్ గురించి మాట్లాడతాం కదా. ఈ హార్స్ పవర్ ని ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం శక్తిని నియామకం చేసేటటువంటి సూర్యకిరణ విజ్ఞానమే అశ్వమేధ యజ్ఞము. అది అశ్వమేధ యజ్ఞం యొక్క గొప్పతనం. అంచేత ఏ యజ్ఞమైనా అశ్వమేధ యజ్ఞమే అనుకోకండి. ఏ డబ్బు అయినా డబ్బే, కానీ ఫ్రిజ్ కొనటానికి ఆ డబ్బు ఉపయోగించుకున్నప్పుడు మీ ఇంటికి ఫ్రిజ్ వస్తుంది. డబ్బు అంటే డబ్బే, కానీ టీవీ కొనటానికి ఉపయోగించుకున్నప్పుడు మీ ఇంటికి ఫ్రిజ్ రాదు, టీవీ వస్తుంది. అంచేత సూర్యకిరణ విజ్ఞానంలో ఉండేటటువంటి యజ్ఞము మనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, నా కన్ఫ్యూజన్ మీరు తీర్చగలరేమో చెప్పండి. అశ్వమేధ యజ్ఞము అంటే ఏమని చెప్పాను నేను? ఉన్నటువంటి ఎనర్జీని కంట్రోల్ చేసేటటువంటి యజ్ఞము అన్నా. మరి పొద్దున్న యజ్ఞం అంటే ఏమన్నా? మరి ఇదేంటి కన్ఫ్యూజన్? తప్పులోగా ఆలోచించాను లేదా కరెక్ట్ చేస్తారా? సవరించేయండి పోనీ నేను చెప్పింది. అర్థమైంది కదా, డౌట్ అర్థమైందా మీకు? సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనర్జీ, శక్తి గురించి మాట్లాడుతున్నాం. డైరెక్ట్ శక్తే. మీరు మళ్ళా అది ఏంటో అనుకోకండి. ఎలక్ట్రిసిటీ అలాంటి శక్తి, సూర్యుడు కూడా అలాంటి శక్తే. దాన్ని హార్స్ పవర్ లోనే కొలుస్తున్నాం మనం. ఎన్ని హార్స్ పవర్ అంటున్నాం అంటే 7 హార్స్ పవర్ అంటున్నాం. ఇంతవరకు క్లియర్ గానే ఉంది కదా. ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం మనం 2005 లో చేయాలి. అప్పుడు అన్ని ధర్మాలు ఎగిరిపోయి ఈ విద్య మాత్రమే మిగలాలి అని కోరిక. అది అర్థం చేసుకోండి. అప్పుడు ఇన్ని మతాలు అక్కర్లే. కొట్టుకోరు ఎవరు కూడా. క్రిస్టియన్, ముస్లిం అని ఎవడు కొట్టుకోడు. ఎవరికైనా సూర్యుడే కావాలి. వాడు ఆ సూర్యుడి దగ్గరే బతకాలి, మనం ఆ సూర్యుడి దగ్గరే బతకాలి. మనం అందరం వెళ్ళిపోయినా కూడా ఈ చెట్లు చేమలు బతకాలన్నా కూడా సూర్యుడే ఉండాలి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఆ విద్య నేర్చుకుంటున్నాం మనం. అందువల్ల యజ్ఞము అంటే అక్కడ ఏం నేర్చుకోవాలని చెప్పాను నేను? కాలాన్ని వినియోగించుకోవాలి అని చెప్పారు. మరి ఇక్కడ ఆధ్యాత్మికత అంటే సూర్యకిరణ విజ్ఞానము అంటే సూర్యుడు అని చెప్పాను. ఈ రెండింటికి సమన్వయం ఎలా చేస్తాం మనం, ఎలా చేయగలం యజ్ఞానికి సూర్యుడికి, అంటే కాలానికి శక్తికి. అంతేగా, కాలానికి శక్తికి సమన్వయం ఏదైనా ఉందా అసలు? డబ్బు రూపంలో శక్తి వస్తుంది కదా. అంటే శక్తి ఎక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ కాలంలో ఎక్కువ పని చేయగలడు, అంతేనా? శక్తి ఎక్కువ ఉన్నవాడు తక్కువ కాలంలో ఎక్కువ పని చేయగలడు. చాలా ఎక్కువ టైం ఉంటే ఏ పనైనా తక్షణం చేసేయగలడు. ఈక్వేషన్ ఓకేనా? అంతే కదా. అంచేత అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు ఎవడైనా ఉన్నాడనుకోండి, అనంతం అనేది ఇది హైపోథెటికల్ ఇదే కదా, కానీ అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు ఎవడైనా ఉంటే వాడు ఒక పని చేయడానికి ఎంత టైం పడుతుంది? తక్షణం. అంతేగా, అది ఈక్వేషన్ గుర్తుంచుకుంటే మీరు సూర్యుడిని అర్థం చేసుకోగలరు, యజ్ఞాన్ని అర్థం చేసుకోగలరు, యజ్ఞాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం చేసుకోగలరు. ఈ రెండు గుర్తుంచుకోండి, శక్తికి కాలము. ఎక్కువ కాలం పట్టింది అంటే శక్తి తగ్గిందనే అర్థం. అసలు శక్తి లేదనుకోండి, అప్పుడు ఆ పని జరగదు. అదన్నమాట ప్రకృతిలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి సమన్వయము. ఏంటా విచిత్రమైనటువంటి సమన్వయము? శక్తి ఎక్కువైన కొద్దీ నీకు పని తొందరగా అయిపోతుంది. అనంతమైనటువంటి శక్తి అయితే తక్షణం జరిగిపోతూ ఉంటుంది. అంచేత ఈ సృష్టి మొత్తం ఏమంటాం మనం? ఈశ్వరుని యొక్క సంకల్పం. అనుకున్నాడు, జరిగిపోయింది. అనుకోవటానికి దీనికి మధ్య తేడా రాదు. ఇంచేత ఈశ్వరుడు ఇస్ ది సుప్రీం పవర్, అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు. ఒక శక్తి చేతనత్వం ఉంది అని మనం అనుకుంటున్నాం కనుక ఆ శక్తి చేతనత్వము ఈ సృష్టి సృష్టించటానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది? ఖనిజ జగత్తు నుంచి జంతు జగత్తు రావాలి, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది కదా. జాగ్రత్తగా నేను అడిగిన ప్రశ్న గుర్తుంచుకుని నేను అడుగుతున్న ప్రశ్నలో ఏదైనా తప్పు ఉప్పు ఉందేమో చూసుకోండి. మీరు భగవంతుడికి ఈ సృష్టి సృష్టించటానికి ఎంత టైం పట్టి ఉంటుంది అని నేను ప్రశ్నించాను మిమ్మల్ని. నేను చదువుకున్నటువంటి థియాసఫీ బుక్స్ లో వాటిలో ఏం రాసింది అంటే, పురాణాల్లో వాటిలో, ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి, వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తుకి, జంతు జగత్తు నుంచి మానవ జంతువుల్లోనే మానవుడు ఒక హయ్యర్ లెవెల్కి వచ్చాడు, ఈ మానవుడి స్థితి నుంచి దేవ మానవుడుగా మారుతాడు, ఇంకా అలా అలా రకరకాల కోట్ల 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 సంవత్సరాలు పడుతూ ఈ సృష్టి నడుస్తుంది అని చెప్పబడింది కదా. భగవంతుడికి ఈ సృష్టి సృష్టించడానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు కావాలా? అక్కర్లే కదా. అంచేత ఈ సృష్టి సృష్టింపబడటానికి ఎంత టైం పట్టి ఉంటుంది? తక్షణం అయిపోయి ఉంటుంది కదా. మనం గందరగోళం పడుతున్నాం. ఇదంతా అర్థం చేసుకోవటానికి, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనకి అల్పశక్తి ఉంది కనుక ఎక్కువ కాలం పడుతుంది కదా. మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే వాడు శక్తి సంపన్నుడు కాగలడు. శక్తి సంపన్నుడు కాగలిగినప్పుడు ఈ కోట్లాది కోట్ల సంవత్సరాల పరిణామ క్రమము వాడు అతి తొందరలో పూర్తి చేసుకోగలిగితే, పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాడు, తీవ్ర సంవేగాన అసలు ఇప్పుడే నువ్వు అక్కడికి చేరిపోవచ్చు. ఈక్వేషన్ అర్థమైంది కదా. ఇదే స్పిరిచువలిజం యొక్క ఫండమెంటల్స్. స్పిరిచువలిజం రెండు విషయాల గురించి చెప్తుంది, శక్తి గురించి చెప్తుంది, కాలం గురించి చెప్తుంది. శక్తి తక్కువ అయితే కాలం ఎక్కువ పడుతుంది ఏదైనా పని చేయటానికి, శక్తి ఎక్కువ అయితే పని చేయటానికి చాలా తక్కువ కాలం పడుతుంది. ఈశ్వరుడికి ఈ సృష్టి సృష్టించడానికి ఏమాత్రము టైం పట్టదు. పడితే వాడు ఈశ్వరుడు కాదు. అంతే కదా. మనము గాడ్ ఇన్ ది మేకింగ్ అని ఎందుకంటామంటే మీరు కూడా ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ విద్యను నేర్చుకుంటే, యోగ విద్యను నేర్చుకుంటే క్రమక్రమంగా మీరు ఏ స్థితికి వెళ్ళగలుగుతారు అంటే ఇంకా కాల తీత స్థితికి వెళ్ళగలుగుతారు. ఇంకా కాలం మీరు డామినేట్ చేయదు. క్లియర్ గా అర్థమైంది కదా. అంచేత ఆధ్యాత్మిక విద్య ఒకవైపు సూర్యకిరణ విజ్ఞానం అనుకుంటే, రెండో వైపు ఏంటి, క్షణములో జీవించటం. పాస్ట్ లోనూ జీవించవద్దు, మీరు ఫ్యూచర్ లోనూ జీవించవద్దు. ఎటర్నల్ నౌ, శాశ్వతమైనటువంటి బిందువు ఇది. ప్రాక్టీస్ చేయగా 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 మీకు అర్థమవుతుంది. అంతేత ఇవాళ ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్లాసికల్ పాయింట్స్ మీరు గుర్తుంచుకుని ఇది మీ జీవితాలలోకి రావాలి. ఒకటి ఏంటి అంటే శక్తిని మీరు పెంచుకుంటూ పోవాలి. మీరు శక్తిని పెంచుకుంటూ పోతూ ఉంటే మీ జీవితము చాలా ఫాస్ట్గా నడుస్తుంది. దానికి చాలా పెద్ద ఉదాహరణ ఏంటి అంటే పూర్వకాలంలో కాశీకి వెళ్లి రావాలి అంటే 6 నెలలు 8 నెలలు పట్టేది. ఇప్పుడు కాశీకి వెళ్లి రావాలంటే ట్రైన్లో వెళ్లాలన్నా 1 రోజులో వెళ్ళిపోతాం, ప్లేన్లో వెళ్లాలంటే 45 మినిట్స్ 1 అవర్లో వెళ్ళి వచ్చేస్తారు. ఏం జరిగింది అక్కడ? టైం తగ్గింది. ఇంకా చిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మీరు ప్లేన్లో కనుక అమెరికాకి వెళ్ళిపోగలిగితే మీరు ఇవాళ బయలుదేరి నిన్న చేరుకుంటారు. యాక్చువల్ గా క్యాలెండర్ చూసుకోండి మీరు. యు ఆర్ కాంకరింగ్ టైం. మీరు కాలాన్ని గెలుస్తున్నారు, మీరు గెలిచేశారు. మీరు ఒకరోజు వెనక్కి వెళ్ళగలిగిన వాడు 100 సంవత్సరాలు వెళ్ళగలడు. సింపుల్ లాజికే కదా. మొదటిసారి 2 నిమిషాలు ఎగరగలిగింది, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఎగరాలి అనుకున్నటువంటి మనిషి మొదటిసారి ఎగరగలిగినప్పుడు 1 నిమిషం మాత్రమే గాలిలో ఉండగలిగాడు. కానీ ఆ 1 నిమిషం పాటు మాత్రమే గాలిలో ఉండగలగటమే ఈనాడు ఏ స్థితి వరకు వెళ్ళింది? ఎంతసేపు అయినా గాలిలో ఉండగలం కదా. అలాగే మీరు కాలంలో ఒకరోజు వెనక్కి వెళ్ళగలిగినప్పుడు మీరు కాలంలో ఎంత వెనక్కి వెళ్ళవచ్చు? ఎంత వెనక్కి వెళ్ళైనా వెళ్ళవచ్చు. అలాగే అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? మరి అలాగే మీరు కాలంలో ఏం చేయొచ్చు? అంచేత మీరు ఆల్రెడీ ఋషుల కంటే గొప్పవాళ్ళు. మీరు కాలాన్ని జయించటానికి దానికి ఏం చేయక్కర్లే, కానీ మీరు పొజిషన్ మారాలి. మీరు ఏ పొజిషన్ మారాలి? ఇండియాలో ఉన్నవాడు అమెరికాలో ఉంటే డేట్ మారిపోతుంది, అమెరికాలో ఉన్నవాడు ఇండియాలో ఉంటే డేట్ మారిపోతుంది కదా. కంప్యూటర్స్ వచ్చాయి ఇప్పుడు. అమెరికాలో ఇక్కడుండి పనిచేయొచ్చు, తెలుసు కదా మీకు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సెలవు పెట్టి ఇక్కడికి వస్తామని ఒప్పుకోకపోతే ఆ పని మేము ఇక్కడే చేస్తా ఉంటారు. కంప్యూటర్ ల్యాప్టాప్లు అవి తెచ్చేసుకుంటారు వాళ్ళు, ఆ టైమింగ్సే పాటిస్తారు. ఎందుకంటే అక్కడ మరి ఆఫీస్తో లింక్ ఉండాలి కదా, వెబ్సైట్స్తో. అంటే మీరు ఏం చేయగలిగారు? ఒకరోజు వెనక్కి జీవిస్తున్నారు. మీరు ఇవాళ మీరు ఇక్కడ రాత్రి చేసినటువంటి వర్క్ అక్కడ నిన్న జరుగుతోంది, అంతే కదా. అంటే నిన్న మీరు చేస్తున్నటువంటి పని ఇవాళే ప్రకృతిలో వచ్చేసింది కదా. అర్థమైన ఉదాహరణ, నిన్న మీరు అమెరికాలో చేసినటువంటి పని భవిష్యత్ కాలంలో ఇవాళ ఇండియాలో ఉంది, అవునా? ఇది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీరు కాలాన్ని దాటేస్తారు. ఇవాళ ఈ రెండే చెప్పాను నేను మీకు, సూర్యుడి యొక్క శక్తి, సూర్యుడి యొక్క కాలము. కాలము కూడా సూర్యుడి వల్లే ఉంది. సూర్యుడి చుట్టూ గ్రహాలు కరెక్ట్గా తిరగకపోతే కాలం లేదు. సూర్యుడి చుట్టూ మన పృథ్వీ ఎంతసేపట్లో తిరుగుతుంది? 24 అవర్స్ లో తిరుగుతుంది, కనుక మన కాలం 24 అవర్స్. ఇంకో గ్రహము సూర్యుడి చుట్టూ 48 అవర్స్ లో తిరుగుతుంది అనుకుందాం. అప్పుడు మన 24 అవర్స్ ఇజ్ ఈక్వల్ టు దాని 48 అవర్స్. లాజిక్ అర్థమవుతుంది కదా. ఇది నేర్చుకున్నటే ఆధ్యాత్మికత. కాలాన్ని దాటిస్తారు మీరు, బియాండ్ ది టైం, ఎటర్నిటీలోకి వెళ్ళిపోతారు మీరు. ఇంకోటి ఏం చేయగలుగుతారు? అనంతమైనటువంటి శక్తి సంపన్నులవుతారు. కాలంలోకి ఎప్పుడైతే మీరు వెళ్ళగలుగుతారో భూత భవిష్యత్తులు తెలుస్తాయని అర్థమవుతుంది కదా మీకు. అంటే సర్వజ్ఞత్వం వస్తుంది. అనంతమైనటువంటి శక్తి వస్తుంది అంటే ఏమొస్తుందన్నమాట? సర్వసమర్థత వస్తుంది. ఇవి రెండూ ఉన్నటువంటి వాడికి ఆటోమేటిక్ గా సర్వవ్యాపకత ఉంటుంది. అందుచేత గురువుని మనం ఏమని చెప్తాం? సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు. అందుచేత ఆధ్యాత్మికత అనగా సూర్య విజ్ఞానం, యజ్ఞము అనగా కాలాన్ని తెలుసుకోవటం. ఈ రెండిటికీ కూడా సూర్యుడే కేంద్రం అని గుర్తుంచుకోండి. కాలానికి కూడా సూర్యుడే కేంద్రం. సూర్యుడు చుట్టూ పృథ్వీ తిరుగుతుంది, కనుక కాలం ఉంది మనకి. దీన్ని బట్టి మనం ఏ విధంగా మారాలి? మన లక్ష్యం ఏంటి? సర్వజ్ఞులం అవ్వాలి మనం. సర్వసమర్థం అవ్వాలి, సర్వవ్యాపకత్వం రావాలి. అది మన సిలబస్, అది 14 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. విత్ ఇన్ 14 ఇయర్స్ చేయగలుగుతారు. మీకు దమ్ముండాలి, చెప్పింది చేసుకోగలిగితే గ్యారంటీగా 14 ఇయర్స్ లో మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంచేత రెడీమేడ్ ప్లాన్స్ ఉన్నాయి కనుక, సిలబస్ రెడీగా ఉంది కనుక. కానీ ఆ సిలబస్ ఎక్కడ ఉందో ఎలా ఉందో మనం వెతుక్కుంటున్నాం. దానికి ఆధారం ఏం పుస్తకం అని చెప్పాను నేను, పతంజలి యోగ సూత్రాలు. యోగము అనేటటువంటి పేరు ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ పుస్తకాలు మిమ్మల్ని ఈ విద్య నేర్పుతాయి. మీకు భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయం కింద ఏమని రాస్తాం, యోగ శాస్త్రే. యోగము అనేటటువంటి పేరు ఎక్కడ వచ్చినా మీరు ఈ 3 లక్షణాలు మీలో పెరుగుతాయి. సర్వజ్ఞత్వం వస్తుంది, సర్వవ్యాపకత్వం వస్తుంది, సర్వసమర్థత వస్తుంది. మన ఎబిలిటీ బట్టి మనం ఏ స్థితికి ఎదుగుతామో ఆ స్థితికి బట్టి మన యొక్క వ్యాపారశీలత పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది, సర్వజ్ఞత్వం పెరుగుతుంది. సరేనా? ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏం చెప్పదలుచుకున్నానో అంతే చెప్పాను. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తానన్నమాట. సరేనా? ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఏమిటి? లక్ష్యం కాదండి. అంచేత మీరు ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్నారు అంటే మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, మీరు ఆ దారం బట్టి వెళ్తున్నారా లేదా అని. నేను ఆధ్యాత్మికతలో వెళ్లాను కనుక నేను మర్చిపోతున్నాను అనే ప్రబుద్ధులు నాకు చాలా మంది కనిపిస్తారు. దద్దమ్మలు వాళ్ళు, దే ఆర్ వెరీ బ్యాడ్ స్టూడెంట్స్. ఇంకేత ఆధ్యాత్మికత వైపు వెళ్తే ఏమవ్వాలి? సర్వజ్ఞత్వం రావాలి, కానీ ఉన్నది ఊడుతూ ఉంటే. అంచేత అలాంటి వ్యాఖ్యలు వేసే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తిట్టండి. మీరు నేను భగవద్ ధ్యానంలో ఉన్నాను, నేను అంతా మర్చిపోయాను, కుదరదు, నువ్వు మర్చిపోలేవు. అంచేత పలాయనవాదం చెప్పేటటువంటి దద్దమ్ముల వల్ల ఆధ్యాత్మికత నాశనమైంది, కానీ అయితే ఆధ్యాత్మికత పారిపోవటం నేర్పదు. యు బికమ్ మోర్ ఎక్స్పర్ట్. యోగా కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగా కదా. ఇంచేత మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. మీ పని మీరు చేస్తున్నప్పుడు, మిగతా వాళ్ళకంటే మీరు చాలా బాగా చేయగలిగినప్పుడే మీరు యోగ విద్యలో పయనిస్తున్నారని చెప్పగలం. తప్ప మిగతా వాళ్ళకంటే చేతగాని దద్దమ్మల్లాగా జీవిస్తూ ఉంటే మీరు రెండింటికి చెడ్డారు. కానీ వేషాలు వేస్తున్నారు, అలాంటి వేషాలు వేయనివ్వకండి, మీరు వేయకండి. సర్వజ్ఞత్వం రావాలి మీకు, సర్వవ్యాపకత్వం రావాలి, సర్వసమర్థత రావాలి. నేను తట్టుకోలేకుండా ఉన్నా మాస్టారు, యు ఆర్ అన్ఫిట్ టు రీడ్ ఆధ్యాత్మికతను. తట్టుకోవటమే కాదు, ఇతరుల యొక్క బాధ్యత కూడా నువ్వు మేయగలగాలి. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అది అంతే తప్ప అసలు ఏంటో మాస్టారు, అసలు నేను ఇంట్లో ధ్యానం చేసుకోలేకపోతున్నానండి, ఇంట్లో ధ్యానం చేసుకోలేని వాడు ఎక్కడా చేసుకోలేవు. ఇంకేత ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మనం మన ఆధ్యాత్మిక సాధన నుంచి తీసేయాలి మనం. అర్థమైంది కదా? రెండో ప్రశ్న వేస్తున్నాను, చంద్రుడు అనగా ఏమిటి? సూర్యుడిలో ఉన్న వెలుగు అంటే సన్ మైనస్ హీట్. ఈక్వేషన్ గుర్తుంచుకోండి, మీరు ఉపయోగించుకోగలుగుతారు ఈక్వేషన్స్ అన్ని కూడా. చల్లతనం కావాలి, ఏసీ కావాలి కదా. కానీ సూర్యుడిలోంచి హీట్ మనం తీసేయగలిగితే ఇప్పుడు చల్లగానే ఉంటాంగా. ఎలా తీసేయగలుగుతాం అనేది తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం మనం. కానీ అది చెయ్యవచ్చు అనే దానికి యోగులు అనేక ఉదాహరణలు చెప్పారు. ఆయన ఎవరు? భగవద్గీత మీద సూత్రాలు రాశాడు జ్ఞానేశ్వర్, సంత జ్ఞానేశ్వర్. నిప్పు కావాల్సి వచ్చింది. పూర్వకాలంలో నిప్పు అంటే నిప్పు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కు తీసుకురావాల్సి వచ్చేది. ఇప్పటిలాగా అదంతా లేవు కదా. సరే, ఏదో కారణం వల్ల ఈ కుటుంబాన్ని వెలివేసేశారు వాళ్ళు. ఇంకేత ఈ పిల్లవాళ్ళకి అప్పుడు 14 ఏళ్ళు. జ్ఞానదేవుడికి సంగతి జరిగినప్పుడు జ్ఞానదేవుడు చెల్లెలు పేరు ముక్తాబాయ్, ఆవిడకి 8 ఏళ్ళు, 6 ఏళ్ళు. అన్నా నిప్పు ఇవ్వటం లేదు ఎవరును, ఇప్పుడు రొట్టె ఎలా అంతేనా అన్నాడు. తెలుసు కదా, అక్షరాలా జరిగింది ఈ కాలంలోనే, ఈ మధ్య కాలంలోనే. ఎప్పుడో సత్యయుగంలో జరిగినటువంటి సంఘటన కాదు ఇది, కలియుగంలో జరిగినటువంటి సంఘటనే. ఇప్పుడు ఏం చేశాడు, తన వీప్ మీద రొట్టెలు కాల్పించి చేసుకుని మీరు చేసుకోవచ్చు అలాగా. ఇంచేత ఆ హీట్, సూర్యుల్లో ఉన్నటువంటి హీట్ తగ్గించుకొని వచ్చు, ఎక్కువ చేసుకొని వచ్చు. అగ్ని అంటే చంద్రుడు అంటే వెలుగు తీసేయాలి. అంచేత సూర్యుడిని వితౌట్ లైట్ అగ్ని, సూర్యుడు వితౌట్ ఫైర్ ఆర్ హీట్ ఈజ్ చంద్రుడు. అంచేత సూర్య చంద్ర అగ్ని విద్య మనం నేర్చుకుంటున్నాం. అంటే సూర్యకిరణ విజ్ఞానమే నేర్చుకుంటున్నాం ముక్క ముక్కలుగా. సూర్యుడిలో ఉన్నటువంటి లైట్ గురించి చదివితే, లైట్ గురించి బిట్ క్వశ్చన్ అవునమ్మా, సూర్యుడిలో ఉన్న లైట్ గురించి చదివితే చంద్ర విద్య అంతేగా. కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరో, ఆమ్ ఐ రైట్? సూర్యుడిలోని వెలుతురు గురించి చదివితే చంద్రుడు, సూర్యుడిలోని వేడి గురించి చదివితే అగ్ని. ఇంకా కావాలి దాన్ని ఇంకో విధంగా ఏం చెప్తాను, సూర్యుడు మైనస్ వెలుతురు అగ్ని, సూర్యుడు మైనస్ అగ్ని వేడి, అగ్ని అన్న వేడి అన్న ఒకటిగా చంద్రుడు. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. భారతీయులు అనగా ఎవరు ఇప్పుడు చెప్పాలి అంటే అగ్ని విద్య వాళ్ళ అంతే కదా. అంచేత ఏ విద్యలో ఎక్స్పర్ట్స్ మనం, సూర్య విద్యలోనా అగ్ని విద్యలోనా చంద్ర విద్యలోనా? భారతీయుడు అనగా భారతీయుడు అనగా ఏ విద్య నేర్చుకునేవాడు అని అడిగాను. అంతే మీ ఇష్టం, మీరేం చెప్తే చెప్పండి. ఆ అర్థం ఏంటి చెప్పు. భా అంటే వెలుగు, వెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏ విద్య మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంతేగా, చంద్ర విద్యని శ్రీ విద్య అని కూడా అంటాం గనక మన భారతీయులందరి పేరు ముందు కూడా శ్రీ అనే పేరు ఉంటుంది. శ్రీ అని అందుకు పెడతాం మనం భారతీయులం కనుక. కానీ పెట్టేసుకుంటున్నాం అసలు చంద్రుడి గురించి ఏమీ తెలియదు మనకి. ఇప్పుడున్న సైంటిఫిక్ సివిలైజేషన్ అంతా కూడా ఈ మూడు విద్యల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఏ మూడు విద్యలు? సన్. ఇందులో ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ ఏ విద్య మీద ఆధారపడి ఉంది? ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ దేని మీద ఆధారపడింది? అగ్ని. కదా, ఇప్పుడు మనం అందరము కూడా అగ్ని విద్యా ఉపాసకులమే. ఇంతగా మన మొత్తం సివిలైజేషన్ అగ్ని మీద ఆధారపడింది కదా. వితౌట్ ఫైర్ ఈ మెటల్స్ లేవు, ఈ సివిలైజేషన్ లేదు. అంచేత ఇప్పుడున్నటువంటిది ఏంటి? అగ్ని విద్య. అంచేత ఈ శ్రీ విద్య అగ్ని విద్య కలిపితే వచ్చేటటువంటి విద్య ఏమవుతుంది? సూర్య విద్య అవుతుంది. ఇదంతా కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేసి నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఎంత డీప్ గా వెళ్ళగలరో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను మీకు. సూర్య విద్య నేర్చుకోవటానికి చాలా అనువైనటువంటి ప్రదేశం ఎక్కడుంది? సూర్య విద్య నేర్చుకోవాలనుంది మీకు. అంటే ఇప్పుడు మెడిసిన్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? మెడికల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాలి అంతే కదా. క్వశ్చన్ చెప్తున్న తర్వాత ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది అర్థమవుతుంది కదా. సూర్య విద్య నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెలుగు వేడి ఉన్న చోట, సూర్యలోకానికి. ఓకే, కరెక్ట్, పర్ఫెక్ట్, కరెక్ట్. మరి ఆ సూర్యకిరణ ఎక్కడ దొరుకుతుంది మనకి? శ్వాస. చెప్పండి, నాకు తెలియదు, క్వశ్చన్ అయితే వేస్తాను కానీ నేను ఆలోచిస్తున్నాను ఏం జవాబు చెప్పాలా అది. సూర్యుడి యొక్క శక్తి పరిపూర్ణముగా ఎక్కడ స్వీకరించబడుతోంది? అదే కదా ప్రశ్న. మెడికల్ కాలేజీ చెప్పండి,
శరీరం.
మన శరీరంలో సూర్యుడు అనే గ్రహం ఎక్కడుంది? అంతే కదా. అంచేత సూర్యకిరణ విజ్ఞానం కావాలి అంటే మీరు ఎక్కడ ఉండాలి? మీ హృదయాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే సూర్యకిరణ విజ్ఞానం అర్థమైపోతుంది. ఎలాగైతే ఇంజనీరింగ్ చదువుకోవటానికి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారో, మీరు సూర్యుడి యొక్క శక్తి అర్థం చేసుకోవాలి. సూర్యుడిని కనుక అర్థం చేసుకుని ఆ శక్తి మీకు రావాలి అనుకుంటే అదే అనాహత చక్రం దగ్గర సూర్యుడు అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఇదంతా నేను ఇంకా చెప్పటం లేదు, మీరే జవాబు ఇస్తున్నారు. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే అన్నీ అర్థం అవటం మొదలెడతాయి. సరేనా? నెక్స్ట్ ఇంకో ప్రశ్న వేద్దాం మనం. భారతీయ ఆధ్యాత్మికత నేర్చుకోవటానికి ఋషులు అడవిలో ఉండేవారు, అంతే కదా. ఎందుకు ఇళ్లలో కూర్చుంటే రాదా? అడవికి ఎందుకు వెళ్ళేవారు? ఏంటి ఆకుపచ్చకి సూర్యుడికి సంబంధం? ఏంటి అనాహత చక్రం యొక్క రంగు? ఏంటి అనాహత చక్రం యొక్క రంగు? ఆకుపచ్చే కదా. అంచేత న్యాచురల్ ఆకుపచ్చ ఎక్కడ ఉంటుంది ఎక్కువగా, అక్కడ ఈ అనాహత చక్రాన్ని మీరు చాలా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. అంచేత ఇప్పుడు హృదయహీనులం అయిపోయాం మనం అందరం కూడా. ఎందుకు హృదయహీనులం అయిపోయామంటే ఆకుపచ్చ రంగు మనం ఉపయోగించుకోవటం లేదు. కానీ ఆకుపచ్చ రంగు చాలా బాగా వాళ్ళ నేషనల్ కలర్ గా ఉండేటటువంటి వాళ్ళు కూడా హృదయహీనుల్లాగే ఉన్నారు. ఇందువల్ల ఎవరిది గ్రీన్ కలర్? ఏంటి తప్పక్కడ ఏం జరుగుతుంది? సైన్స్ గా చదువుకోండి. ఇది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదని గుర్తుంచుకోండి. గ్రీన్ మీద ఎక్కువ ఉపయోగించుకోవాలి కదా. హృదయం ఏంటి పంపు చేస్తుంది? బ్లడ్. బ్లడ్ లో ఆ రెడ్ కలరు అది రావటానికి మెయిన్ కంటెంట్ ఏముండాలి బ్లడ్ లో? ఐరన్. ఐరన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? గ్రీన్ కలర్ లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది కదా. ఇంచేత ఈ ఆధ్యాత్మిక విద్య మీకు చాలా చాలా విషయాలు నేర్పుతుంది నిత్య జీవితంలో. మీరు నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, అది వచ్చిన పెద్ద తప్పు. అర్థమవుతుంది కదా. అంచేత ఆధ్యాత్మిక విద్య మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా చెట్లు ఎక్కువ ఉన్న చోట కూర్చొని నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే వనములు తగ్గిపోవటం మొదలెట్టాయో ఆధ్యాత్మిక విద్య కూడా తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అది డిహైడ్రేట్ అయిపోయినట్టు, నీళ్లు తక్కువైపోతే బాడీ ఎలా డిహైడ్రేట్ అయిపోతుందో చెట్లు వనము ప్రకృతి సంపద తగ్గిపోయేసరికి ఆధ్యాత్మిక విద్య కూడా తగ్గిపోతుంది. మరి ఆధ్యాత్మిక విద్య మనం పెంచుకోవాలి అంటే చెట్లు నాటుకోలేం కదా. మనకి అసలు భూమి ఎక్కడుంది? ఫ్లాట్స్ లో వాటిలో ఒప్పుకునే వాళ్ళకి అసలు చెట్టు ఎక్కడ నాటుకోగలరు? మరి వాడు ఏం చేయాలి? పాట్స్ లో పెంచుకోవచ్చు. యూ గెట్ యువర్ సెల్ఫ్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ గ్రీన్, న్యాచురల్ గ్రీన్, అది గుర్తుంచుకోండి. మీరు మళ్ళా అక్కడ అన్నాచురల్ గా మేము పెయింట్ చేసామండి, మేము బొమ్మ పెట్టుకుంటా ఉంది చెట్ల బొమ్మ, మీ హెల్త్ కూడా బొమ్మగానే ఉంటుంది. ఇంకా వేషాలు అయ్యొద్దు నేచర్ తో. డోంట్ ప్లే విత్ నేచర్. ఫ్యాక్ట్ ఫ్యాక్టే, అన్నాచురల్ దానికి వెళ్ళొద్దు. కానీ చెట్లు కూడా పెట్టుకోలేనప్పుడు ఓకే, యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ బై ఫోటోస్. కానీ అది ఎప్పుడది? ఇంకా అది కూడా మీకు చేయలేకపోతే ఇదంతా మనం దేని బట్టి నేర్చుకుంటున్నాం? ఈ మూడు విషయాలు చెప్పుకుందాం మనం. సూర్యుడు మైనస్ వెలుతురు, సూర్యుడు మైనస్ వేడి, ఇంతగా చెప్తున్నాను. సూర్యుడు మైనస్ వెలుతురు అంటే అగ్ని, సూర్యుడు మైనస్ అగ్ని అంటే వేడి అంటే చంద్రుడు. అంచేత ఈ ఫండమెంటల్స్ మీరు రిపీట్ చేసుకుని డిస్కస్ చేసుకోండి. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే సమంకాయ శిరోగ్రీవం మర్చిపోయారు. అసలు ఫండమెంటల్ మీరు మర్చిపోతే ఇది పప్పులేసి ఉడకవు. అంచేత మళ్ళీ స్ట్రైట్ గా కూర్చోండి. మళ్ళీ ఎందుకు అసలు అలా పక్కగా అయిపోతారు? నేను ఇంతసారి ముట్టుకుంటూ ఉండే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అ అది మీకు బాగా అలవాటు అయిపోవాలి. అసలు మన ట్రేడ్ మార్క్ అది అవ్వాలి. మీరు ఎక్కడ కూర్చున్నా ఎక్కడున్నా కూడా ఇక్కడే నేను మళ్ళీ మీకు గుర్తు చేయాల్సి వస్తే ఒప్పుకోకండి. ఇక్కడ ఈ 8 రోజుల్లో బాగా అలవాటు చేసుకోండి. ఇంకోటి ఏం చెప్పాను శ్వాసను గమనించుకుంటూ ఉంటాను. ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని మళ్లీ మళ్లీ మీరు నెమరేసుకోండి. కాలాతీత స్థితికి మనం ఎలా వెళ్ళగలము? శక్తిని పెంచుకుంటూ పోతే కాలాతీత స్థితికి వెళ్ళిపోతాం. అనంతమైనటువంటి కాలం మనకి ఉంది అని నమ్మేటటువంటి వ్యక్తులు శక్తివంతుల శక్తిహీనుల? అనంతమైనటువంటి కాలం మనకి ఉంది, పర్వాలేదు, చాలా టైం ఉంది. అంచేత భారతీయులందరూ శక్తిహీనులే. ఇంచేత మాకు చాలా టైం ఉందని ఎప్పుడో 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 ఉంటారు. అంచేత గురువులు వాయించేసి అసలు నీకు ఇంకో జన్మే లేదు పోరా అనేటటువంటి రెండు మతాలను తీసుకొచ్చి పెట్టారు. కనీసం ఈ జన్మలో అయినా నువ్వు రైట్ గా ఉంటావని. అంచేత అక్కడ మతాలలో తప్పేం లేదు. భారతీయులు ఏం చేశారు అంటే మాకు చాలా టైం ఉంది, ఈ బర్త్ లో కాకపోతే నెక్స్ట్ బర్త్ లో చేస్తాం అనేటటువంటి వ్యక్తి శక్తివంతుడవుతాడా శక్తిహీనుడవుతాడా? మరి శక్తివంతుడు అవుదానంటే ఏం చేయాలి? వాడు ఏం చేయాలి? ఎలా అవుతాడు అతిశక్తివంతుడు? తక్షణమే మీరు అనుకున్న పని చేయటం మొదలెడితే మీరు శక్తివంతులు కదా. మీరు ఏదైనా అనుకున్నప్పుడు ఆ అనుకున్న పని తక్షణమే చేసేస్తే శక్తి వచ్చినట్టేగా మీకు కదా. అంతేత పోస్ట్ పోన్ చేయదు. అంతేత సిగరెట్ మానేయాలి అంటే ఎప్పటి నుంచి మానేస్తాం మనం? రేపటి నుంచి మానేస్తాం. మానలేరు ఇంతేదంటే శక్తిహీనులు అయిపోయారు. మీరు రేపన్నారుగా ఎందుకు మానలేకపోతున్నావు అర్థమైంది అసలు. కానీ మీరు తక్షణం మానేసేయగలిగారు అనుకోండి, మానేయగలుగుతారు మీరు. ఇంతేదంటే శక్తివంతులు అయ్యారు కనుక. ఇంకేత ఏదైనా ఒక హ్యాబిట్ కానీ దాన్ని కానీ మీరు మార్చదలుచుకుంటే ఎప్పటి నుంచి మారుస్తారు? ఈ క్షణం నుంచి మానేయండి. సరేనా? సాధన చేయటం గురించి మానేయమంటలే లేదు. ఇంచేత ఈ విధంగా ఇవాళ నేర్చుకున్నటువంటి విషయాలను మీరు ప్రాక్టికల్ లైఫ్ లో చాలా చాలా నియమాలు ఏర్పరచుకుని చేయొచ్చు. అందులో ఈ నియమాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అంటించుకోండి. ఒక కంటేజియస్ డిసీజ్ మనం అంటిద్దాం ప్రపంచానికి. కంటేజియస్ డిసీజ్ అంటే తెలుసు కదా, అంటువ్యాధి. ఏంటా అంటువ్యాధి? తక్షణం పనిచేయగలగటం. ఏది అనుకున్నా కూడా తక్షణం చేసేస్తాం తప్ప తర్వాత ఇప్పుడు మనం చేయం కదా.